మన దివ్యజ్ఞాన సమాజ ప్రార్థనాగీతం. ఓ నిగూఢ జీవమా, ఓ హిడెన్ లైఫ్. ఈ గీతాన్ని అర్థం తెలుసుకుని ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ఈ ప్రవచనం. 1923 తొలి రోజుల్లో దివ్యజ్ఞాన సమాజ ద్వితీయ అంతర్జాతీయ అధ్యక్షురాలైన డాక్టర్ బెసెంట్ గారు 5 పాదాల గీతాన్ని ఇంగ్లీష్లో వ్రాశారు. ఈ గీతాన్ని ప్రపంచంలోని పలు భాషలలోనికి అనువాదం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దివ్యజ్ఞాన సమాజ లాడ్జీల సమావేశాలను ఈ గీత పఠనంతో ప్రారంభిస్తారు. అప్పటి నుండి నేటి వరకు ప్రతి ఏటా జరిగే అంతర్జాతీయ దివ్యజ్ఞాన వార్షిక సభలకు కూడా ఈ గీత పఠనంతో ప్రారంభిస్తారు. ఈ గీతాన్ని ఎన్ని ప్రాంతాలలో, కొన్ని ప్రాంతాలలో తాళ వాయిద్యాలతో గానం చేస్తారు. ఈ గీతం సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా లిఖించబడింది. ఇది మహామంత్రంగా రాజిల్లుతోంది. ఇంగ్లీషు భాషలోని గీతం ఇది. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ యాటమ్, ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రీచర్, ఓ హిడెన్ లవ్ ఎంబ్రేసింగ్ ఆల్ ఇన్ వన్నెస్, మే ఈచ్ హూ ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ విత్ ది నో హీజ్ దేర్ ఫోర్ వన్ విత్ ఎవ్రీ అదర్. ఈ గీతంలోని మాటలు బాగా వాడుకలో ఉన్న మూలాన్ని ఒక్కొక్కసారి వాటిని పూర్తిగా అర్థం చేసుకోకుండా యాంత్రికంగా పఠించే అవకాశం ఉంది. ఏ పద్యమైనా పరిపాటి ధోరణిలో చదివితే దానిలోని నవ్యత గూఢార్థం స్ఫురించదు. ఇది మనస్సులకు యాంత్రిక లక్షణ మూలాన జరుగుతూ ఉంటుంది. ఒక క్షణం ఆగి అనిబెసెంట్ ప్రపంచానికి ప్రసాదించిన ఈ మంత్రం ప్రభావాన్ని పరిశీలిద్దాం. ఈ పరిశీలనచే ముందు 1923 జూన్ నెల వాచ్ టవర్లో అనిబెసెంట్ ఈ గీతాన్ని గురించి వ్రాసిన మాటలను తిలకిద్దాం. దక్షిణ భారతదేశంలో కొందరు సమాజ సభ్యులు సోదర భావ ఉద్యమాన్ని ప్రారంభించదలిచారు. అటువంటి ఉద్యమం ఇంగ్లాండ్ దేశంలో ఈ మధ్యనే ప్రారంభమైంది. భారతదేశంలో కూడా ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలని కొందరు సభ్యులు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. వారు నా దగ్గరకు వచ్చి బెసెంట్ అమ్మగారు చెప్తున్న మాటలు. ఈ సమావేశాలలో సభ్యులకు ఒక మంచి ధ్యాన సూక్తిని వ్రాసి ఇమ్మని కోరారు. ధ్యానం అనేది ప్రధానంగా వ్యక్తిగత చర్య. ఎవరికి అనుకూలమైన ధ్యాన సూక్తిని వారు ఎన్నుకొని ధ్యానం చేయాలి. అంతకంటే అందరూ కలిసి ప్రవచించే గీతాన్ని వ్రాస్తే బాగుంటుంది అని తోచింది. అలా అనుకుంటూ కలం పట్టుకుంటే ఈ గీతం ఉత్పన్నమైంది. దానంతటా అదే స్ఫురించినట్టయింది. ఈ గీతాన్ని ఉచ్చరించినప్పుడు మానసిక లోకంలో మంచి రంగులతో కూడిన తరంగాలు ప్రసరిస్తాయి. ఒక వ్యక్తి తన లోపల పైకి పఠించిన మానసిక తరంగాలు ఉత్పన్నమవుతాయి. ఒక సమూహంలో అందరికీ భావాలతో కూడిన పఠనానికి మరింత ప్రభావం తప్పకుండా ఉంటుంది అని బెసెంట్ అమ్మగారు చెప్పారు. ఈ గీతంలోని మాటలు నాకు స్ఫురించాయని అనిబెసెంట్ అన్న మాటలను మనం గుర్తించాలి. ఆమె తన జీవితాన్ని ఎవరి సేవకై అర్పణ చేసిందో ఆ మహానుభావులే ఈ వాక్యాలను పలికించారు అని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ గీతాన్ని భావయుక్తంగా అందరూ కలిసి పఠిస్తే శాంతి వాతావరణం ఏర్పడుతుంది అన్న విషయం అందరూ అనుభవంలో ఉన్న విషయమే. ఇందులో ఒక్కొక్క వాక్యాన్ని పరిశీలిద్దాం. ఒక్కొక్క వరుసని, గూఢమగు ఓ జీవమా, ఓ హిడెన్ లైఫ్, ప్రపంచవ్యాప్తంగా అన్ని జీవరాశులలోనూ జీవం ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. అటువంటప్పుడు నిగూఢ జీవమా అని అనడానికి కారణం ఏమిటి? వ్యక్తమైన ప్రాణశక్తిని మించిన అవ్యక్తమైన ప్రాణశక్తి ఎంతో ఉంది. అవ్యక్తమైన పరబ్రహ్మ వ్యక్తమైన విశ్వానికి మూలం. వ్యక్తమైన ఈశ్వరునిలోని కొంత భాగం మాత్రమే మనకు ద్యోకతం అవుతోంది, అవగాహనకు వస్తుంది అన్నమాట. అవ్యక్తమైనది నిగూఢంగా ఉంటుంది. ఓ రహస్య జీవమా అనడంలో సంపూర్ణమైన జీవశక్తిని ఆహ్వానిస్తున్నాం. అనగా వ్యక్తమైన అవ్యక్తమైన ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నామన్నమాట. ఇక రెండవ వరుస, ఓ గూఢ తేజమా, ఓ హిడెన్ లైట్, గుప్త జ్యోతి అనడంలో వ్యక్తమైన అవ్యక్తమైన తత్వాన్ని మనం ఊహించాలి. ప్రపంచంలో చీకటి వెలుగులు మనకు కనిపిస్తాయి. ఈ ప్రకాశం బాహ్యంగా ఉన్నప్పుడు మనం చూడగలుగుతాం, కానీ ఈ తేజస్సు సృష్టినంతా వ్యాపించి ఉంది. ఈ అఖండ చైతన్యాన్ని మనం ఆరాధిస్తున్నాం. మానవునిలోని బుద్ధి జీవాత్మ యొక్క తేజస్సు. ఈ తేజస్సు మానవుని ఈ తేజస్సు మానవుని జ్ఞానానికి మూలం అని తెలివికి కారణం. ఈ తేజస్సు జగత్తులో అంతటా అన్నింటిలో వ్యాపించి ఉంది. ఇంకా మూడవ వరుస, ఓ గుప్త ప్రేమ, ఓ హిడెన్ లవ్, వ్యక్తమైన జీవం తేజము, పవిత్ర ప్రేమకు పునాది. పవిత్ర ప్రేమ సత్వరజస్ సర్వ జగత్తునందు ఐక్యతను పొందుతున్నది. ఈ ప్రేమ అందరినీ, జీవులందరినీ తన కౌగిట చేర్చుకుని సకలాన్ని ఏకంగా సంధిస్తుంది. ఒకే దేవుడు సర్వభూతాలలోనూ గూఢంగా ఉన్నాడని తెలుసుకోవాలి. సర్వసృష్టికి ప్రేమ మూలము. పవిత్రమైన ప్రేమ ఉన్న చోట ఏకత్వం దానంతట అదే ఉంటుంది. సృష్టిలో భిన్న భిన్న రూపాలను ధరించిన ఈశ్వరుడు పవిత్ర ప్రేమ వల్ల తన భిన్నత్వాన్ని అధిగమించి స్వస్వరూపమైన ఏకత్వాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రేమశక్తి వల్లనే జగత్తంతా ధర్మబద్ధంగా ప్రవర్తిల్లుతోంది. ఈ గీతంలోని మూడు చరణాలు జీవము, తేజము, ప్రేమ ఈశ్వరుని త్రిగుణాత్మక లక్షణాలను మనకు గుర్తు చేస్తాయి. ఇవి గూఢంగా ఉన్నాయి అనగా మన మనస్సు దాటి యథార్థతను గుర్తించలేకపోతున్నది. మనస్సు కామంతో కూడుకుని ఉన్న మూలాన్ని, ఈ సత్యాన్ని గుర్తించలేదు. మనస్సు కామ వివర్జితం అయినప్పుడు ఈ సత్యాన్ని గ్రహిస్తుంది. నీతో ఐక్యము, ఎల్లవారితో ఐక్యము, జీవము, తేజము, ప్రేమ ఈ మూడు ఈశ్వర లక్షణాలని వర్ణించబడినా అన్నీ కలిసి ఒకటే కాబట్టి నీదు తాదాప్యము అని ఏకవచన సంబోధన జరిగింది. ఈ ఏకత్వ అనుభూతిని హృదయంలో పొందాలి. అటువంటి అనుభవాన్ని పొందిన ప్రతి వ్యక్తి సకల చరాచర ప్రపంచంలోని ఏకత్వ అనుభూతిని పొందుతాడు. ప్రతి వ్యక్తి జీవితాన్ని, తేజోతత్వాన్ని, ప్రేమతత్వాన్ని పూర్తిగా అవగతం చేసుకోవాలి. అప్పుడు తన ఆత్మ, బుద్ధి, మనస్సు తత్వాలు వికసిస్తాయి అని బిసెంటు ఈ మహామంత్రాన్ని మనకు ప్రసాదించింది. ఈ మంత్రం గీతంలో కూడా ఈ మంత్ర గీతంలో గల నిగూఢ తత్వాన్ని అవగతం చేసుకుని ప్రతి సభ్యుడు తరించడానికి కృషి చేయాలి. ఈ గీతాన్ని వ్యక్తిగతంగా పఠించినా సమూహంగా పఠించినా చక్కటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించబడుతుంది. ఈ ఆంగ్ల గీతానికి తెలుగు అనువాదం ఇలా ఉన్నది. అణువునను సంచరించడి అంతరాత్మ, భూతకోటిని దీపించు గుప్త జ్యోతి, ప్రాణులను నైక్యమొందించు పరమప్రేమ, నీదు తాదాప్యముందంగా నివ్వడోపు, ఎల్లవారితో ఐక్యంబు నెరుగుగాక. ఈ విధంగా ఇంకా కొంతమంది దాశరథి గారు, కృష్ణశాస్త్రి, ఇంకా మహానుభావులు, ఇంకా వారి వారి మనస్సులో ఉన్నటువంటి దీన్ని బట్టి వాళ్ళు రచించారు. ఇది అందరూ అర్థవంతంగా తెలుసుకుని దీన్ని ప్రార్థన చేస్తే బాగుంటుందని, సౌలభ్యం కోసం దీన్ని మన రాయలసీమ ఫెడరేషన్ సెక్రటరీ అయినటువంటి రఘునాథ్ గారు కోరగా నేను దీన్ని మీ ముందు పెడుతున్నాను. నమస్కారం అందరికీ.